మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 6వ స్కందంలో 4వ అధ్యాయం ఆరంభించబోతున్నాము. ప్రజాపతి దక్షుడి ద్వారా భగవంతుడికి హంసగుహ్య ప్రార్థనలను ఆయన అర్పించాడు. ఈ విషయం గురించి మనము ఈ యొక్క అధ్యాయంలో చర్చించుకుంటాం. సో మరి ఇప్పుడు ప్రజాపతి దక్ష ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన జన్మ రహస్యం, ముఖ్యంగా ఈ విషయాలు ఈరోజు చర్చించుకుందామంట. దాని తర్వాత ఆయన హంసగుహ్య ప్రార్థనలు ఏవైతే అర్పించాడో అది నెక్స్ట్ క్లాస్లో, ఆ ప్రార్థనలు విని ప్రత్యక్షమైన భగవంతుడు ఆయనకి ఏం ఆదేశాలు ఇచ్చాడు అనేది నెక్స్ట్ 3వ క్లాస్లో చర్చించుకొని ఈ యొక్క అధ్యాయం 3 క్లాసుల్లో మనం చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఈరోజు మనము మొదటి శ్లోకం నుంచి అధ్యయనం ఆరంభించబోతున్నాము. సో మంగళాచరణ చేసుకొని మొదలు పెడదామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామీనితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పదే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో మొదటి 2 శ్లోకాలు ఒకేసారి ఉన్నాయి. సో పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామికి 2 శ్లోకాలని చెప్తున్నారు. సో ఈ 2 శ్లోకాల్లో ఏం చెప్పారో చూద్దామంట. శ్రీరాజోవాచ దేవాసురా నృణాం సర్గో నాగానాం మృగపక్షిణాం సమాసికస్త్వయా ప్రోక్తో యస్తు స్వాయంభువేంతరే తస్యైవ వ్యాసమిచ్చామి జ్ఞాతుం తే భగవన్ యత అనుసర్గం యయా శక్త్యా ససర్చ భగవాన్ పరః. సో ఇప్పుడు పరీక్షిత్ మహారాజ్ ఇక్కడ సుఖదేవ గోస్వామికి ఏమని చెప్తున్నారంటే, హే ప్రభు, దేవతలు, దానవులు, మనుషులు, నాగలు, పశువులు, పక్షులు ఇవన్నీ కూడా స్వయంభూమను యొక్క కాలంలో సృష్టించబడ్డాయి. మీరు ఈ విషయాల గురించి నాకు 3వ స్కందంలో సంక్షిప్తంగా తెలియజేశారు. ఇప్పుడు నేను అవే విషయాల్ని విస్తృతంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు దయచేసి ఈ విధంగా భగవంతుడి యొక్క శక్తి ద్వారా ఈ యొక్క సృష్టి, సెకండరీ క్రియేషన్, సో ఇది ఎలా జరిగింది ఆ విషయాన్ని నాకు వర్ణించండి అని చెప్తున్నారు. సో 3వ శ్లోకంలో శ్రీ శ్రుత గోస్వామి వారు చెప్తున్నారు, నేను చూద్దామంట. శ్రీ శ్రుత ఉవాచ ఇతి సంప్రశ్నమాకర్ణ్య రాజర్షేర్ బాదరాయణి ప్రతినంద్య మహాయోగి జగాద ముని సత్తమా. సూత గోస్వామి ఏమంటారంటే, అక్కడ ఉపస్థితమైన నైమిషరణ్యంలో ఋషులు మునులకి, ఓ మహామునులారా, సుఖదేవ గోస్వామి ఇలా పరీక్షిత మహారాజు యొక్క ఈ యొక్క కోరికను ప్రశ్నను విని ఆయన్ని ప్రశంసించి తర్వాత ఆయనకు జవాబు కూడా ఇచ్చారు. మరి సుఖదేవ గోస్వామి ఏం చెప్పారు చూద్దామంట. శ్రీ శుక ఉవాచ యదా ప్రచేతసః పుత్ర దశ ప్రచీన బర్హిషః అంతః సముద్రాత్ ఉన్మగ్న దదృశుర్గాం ద్రుమైర్వ్రతాం. సుఖదేవ గోస్వామి ఏమంటున్నారంటే, ఎప్పుడైతే ప్రాచీని బర్హి యొక్క 10 మంది పుత్రులు అలా సముద్రం లోపల వాళ్ళు చేసిన తపస్సులు పూర్తయిన తర్వాత వాళ్ళు సముద్రం నీళ్ళ నుంచి బయటకు వచ్చారు, ఆ జలాశయం నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు చూశారు ఈ యొక్క పృథ్వీ అంతా కూడా దా చెట్ల ద్వారా ఎన్నో చెట్లు పెరిగిపోయి పృథ్వీ అంతా కూడా చెట్లతో నిండిపోయిందంట. ప్రాచీని బర్హి ఆయన ఎన్నో వేదిక కర్మకాండే యజ్ఞాలని చేస్తూ ఉన్నాడు, అందులో ఎన్నో రకాల పశువుల్ని యజ్ఞం పేరుతో హత్య చేస్తున్నాడు. ఈ విధంగా ఆయనను చూసిన నారదముని ఎంతో దయతో ఆయనకు ఇలాంటి యజ్ఞాలు చేయడం ఆపేయమనేసి ఆయనకు ఒక ఆదేశం ఇచ్చాడు. సో ప్రాచీని బర్హి నారదముని యొక్క ఈ యొక్క ఉపదేశాన్ని అర్థం చేసుకొని తర్వాత ఆ రాజ్య ఆ యజ్ఞాలను ఆపేశారు. ఇంకా రాజ్యాలని కూడా వదిలేసి ఆయన అడవికి వెళ్ళిపోయారు. మరి ఆయన యొక్క 10 పుత్రులు వాళ్ళు జలం నీటి లోపల కఠోరమైన తపస్సు చేస్తున్నారు ఎన్నో సంవత్సరాలుగా. మరి మొత్తం రాజ్యాన్ని పరిపాలించడానికి సరైన రాజు లేరు, ఆ విషయం ఇక్కడ అర్థమవుతుంది. అందుకే ఎప్పుడైతే వాళ్ళు 10 మంది పుత్రులు ఈ ప్రాచీన బరి యొక్క పుత్రులు ప్రాచేతసులు వాళ్ళు నీటి నుంచి బయటకు వచ్చినప్పుడు చేశారనమాట, ఈ మొత్తం పృథివీ అంతా కూడా అడవిలాగా మారిపోయింది, మొత్తం చెట్లు చెట్లు నిండిపోయాయి చాలా. సో ఈ విధంగా ఎప్పుడైతే సర్కారు గవర్నమెంటు వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తుందో, ఎందుకంటే వ్యవసాయం అనేది చాలా అవసరం మనకి, మనము తినే ఆహారము మనం వ్యవసాయం చేసుకుని అక్కడి నుంచి మనకి లభిస్తుంది. సో ఈ విధంగా ఇప్పుడు అక్కడ వ్యవసాయం చేయకపోతే అక్కడున్న ల్యాండ్ అంతా కూడా మొత్తం ఈ యొక్క ప్రదేశం అంతా కూడా అవసరం లేని అక్కర్లేని చెట్లతో నిండిపోయి ఒక అడవిలాగా మారిపోతుంది. చాలా చెట్లు ఎన్నో ప్రయోజనాలతో కూడుకున్న ఫలాలని పువ్వులని ఉత్పన్నం చేస్తున్నాయి, కానీ ఎన్నో చెట్లు మనకు అక్కర్లేని చెట్లు కూడా ఉంటాయి అవసరం లేని. అలాంటి చెట్లని మనము అక్కడి నుంచి తీసేసి ఇంధనంగా యూజ్ చేసుకోవచ్చు, మనం ఫ్యూయల్గా కట్టెలని కాల్చి మంటతో వండుకోవడానికి కానీ ఇంకా వేరే అవసరాలకు ఉపయోగించుకోవచ్చు. తద్వారా అటువంటి చెట్లు ఏవైతే అవసరం లేని అక్కర్లేని చెట్లు ఉన్నాయో, ఎక్కువగా ప్రయోజనం లేని చెట్లని అలా కట్ చేసేసి వాటిని ఉపయోగించుకోవచ్చు. ఇంకా ఆ యొక్క ల్యాండ్ని మనం వ్యవసాయం చేసుకోవడానికి స్థలాన్ని ఉపయోగించుకోవచ్చు. సో ఎప్పుడైతే గవర్నమెంటు ఈ యొక్క వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తుందో అప్పుడు ధాన్యాల యొక్క ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. భగవద్గీతలో మనకు చెప్పారు, కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం. వైశ్యులకి సరైన కర్మ చేసుకోవడానికి కార్యం ఏంటంటే వాళ్ళ యొక్క స్వభావం ప్రకారం వ్యవసాయం చేసుకొని గోల్ని సంరక్షించడం. మరియు గవర్నమెంటు సర్కారు లేకపోతే క్షత్రియులు వాళ్ళ యొక్క కర్తవ్యం ఏంటంటే ఈ వైశ్యులు ఎవరైతే బ్రాహ్మణులు క్షత్రియులు కాదో వాళ్ళు సరిగ్గా వాళ్ళ కార్యాన్ని కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారో లేదో చూడడం. ఇంకా క్షత్రియులకి కర్తవ్యం ఉంది మనుషుల్ని సంరక్షించడం. ఇంకా వైశ్యుల యొక్క కర్తవ్యం ఏంటంటే ఇలా ఎంతో ముఖ్యమైన పశువులు ఆవుల్ని సంరక్షించడం. సో ఇక్కడ ఈ ముఖ్యమైన విషయాలు తాత్పర్యంలో తెలిపారు పరుపాలు వారు. సో నెక్స్ట్ 5వ శ్లోకం చూద్దాం. ద్రుమేభ్య క్రుద్యమానాస్తే తపో దీపిత మన్యవః ముఖతో వాయుమగ్నిం చ ససృజుస్తత్తిదక్షయ. ఎన్నో కాలాల పాటు ఎంతో సమయం ఈ నీటి లోపల తపస్సు చేయడం కారణంగా ఈ యొక్క తీవ్రమైన ఎంతో కాలం తపస్సు చేయడం కారణంగా ఈ ప్రచేతసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ యొక్క చెట్ల పట్ల ఎంతో క్రోధాన్ని ఉత్పన్నమవున్నారు, ఎంతో కోపగించుకున్నారు వాళ్ళు. వాళ్ళలో ఎంతో క్రోధం ఉత్పన్నమైంది ఈ చెట్లను చూసి వాటి పట్ల. సో ఈ చెట్లనంతా కూడా కాల్చి బూడిద చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు వారి యొక్క ముఖాల నుంచి అంటే నోటిలోంచే గాలియు మరియు అగ్నిని ఉత్పన్నం చేశారు. మరి ఈ విధంగా ఇక్కడ మనకి అర్థమయ్యేది ఏంటంటే ఎంతో వీళ్ళు తపస్సు చేయడం కారణంగా అలా రకరకాల సిద్ధుల్ని కూడా వాళ్ళకి లభించాయని. నోట్లోంచి గాలి మంట ఉత్పన్నం చేసే అంత సిద్ధి వాళ్ళకి సామర్థ్యం లభించింది. కానీ ఇక్కడ వీళ్ళు క్రోధాన్ని ప్రదర్శిస్తున్నారు, ఇది సరైన విషయం కాదనమాట. భక్తులు కూడా చాలా తపస్సు చేస్తారు అవునా, కానీ వాళ్ళు ఎప్పుడు విమన్యవహ సాధవహ వాళ్ళు ఎప్పుడు కూడా అలా అనవసరంగా క్రోధాన్ని ప్రదర్శించరు, ఎప్పుడు కూడా క్రోధాన్ని ప్రదర్శించరు. వాళ్ళు ఎప్పుడు కూడా మంచి సద్గుణాలతో శోభితమై ఉంటారు. ఒక శ్లోకం ఉంది కదా భాగవతం, తిదీక్షవ కారుణిక సుహృద సర్వదేహినాం అజాత శత్రువ శాంత సాధవ సాధు భూషణ. సాధు యొక్క లక్షణాలని వర్ణించారు. సాధువు ఎప్పుడు క్రోధం వ్యక్తం చేయరు. ఇంకా అసలైన భక్తులు ఎవరైతే తపస్సు చేస్తారో వాళ్ళు ఎప్పుడు క్షమాగుణంతో కలిగి ఉంటారు, వాళ్ళు క్షమిస్తారు అందరినీ. సో ఈ విధంగా వైష్ణవుడి దగ్గర కూడా ఎంతో తపోశక్తి ఉన్నా కానీ అనవసరంగా అలా క్రోధాన్ని వ్యక్తం చేయరు, ఎన్ని రకాల సమస్యలు వాళ్ళు పడిపోయినా కానీ. ఎవరైనా చాలా తపస్సు చేసి వైష్ణవుడిగా మారకపోతే అతను ఎటువంటి సద్గుణాలని ఆయన యొక్క శరీరంలో కానీ ఆయన యొక్క పర్సనాలిటీలో కానీ డెవలప్ చేసుకోలేరన్నమాట. గుడ్ క్వాలిటీస్ హిరణ్యకశిపు రావణ వీళ్ళని చూడొచ్చు, వీళ్ళు ఎన్నో తపస్సులు చేశారు కానీ అన్ని తపస్సులు చేసినా కానీ వాళ్ళు ఉన్న ఆసురిక ప్రవృత్తి మాత్రం వాళ్ళు తొలగించుకోలేకపోయారు. కానీ వైష్ణవులు మనం చూడొచ్చు, వాళ్ళు ప్రచారం చేసే సమయంలో ఎన్నో రకరకాల వ్యక్తులు మనం ఎదుర్కొంటాం. సో శ్రీచైతన్య మహాప్రభు చెప్పారు మనకి, మనం అలా ప్రచారం చేసేటప్పుడు ఎన్నో రకరకాల వ్యక్తులు మనం ఎదుర్కొంటాం, వారి పట్ల మనం క్రోధాన్ని వ్యక్తం చేయకూడదు. అలా వ్యక్తం చేయకుండా మనం ఎలా ప్రచారం చేయాలంటే, త్రినాదపీషునిచేన తరోరేవ సహిష్ణుత అమానిన మానదేన కీర్తనీయ సదాహరి. సో విధమైన నమ్రతమైన చేతనతో నమ్రతమైన భావనతో మనం నిరంతరం భగవత్ నామాన్ని జపం చేయాలి. ఒక గడ్డి పూస కన్నా కూడా నమ్రత భావనతో, ఒక చెట్టు కన్నా ఎక్కువ సహిష్ణుతతో ఉంటే అప్పుడు మనము ఎటువంటి అహంకారం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా మనం మాన సమ్మానం చేస్తూ మనం ఎప్పుడు ఈ మాన సమ్మానాన్ని ఆశించకుండా ఉండగలిగితే అటువంటి స్థితిలో మనస్సు ఇటువంటి స్థితిలో ఉంటే అప్పుడు మనం భగవత్ నామాన్ని నిరంతరం జపం చేయగలం. అందుకనే ఇక్కడ రాశారనమాట, ఎవరైతే ఇలా ప్రచారం చేయాలనుకుంటున్నారో మరి వాళ్ళు ఇలాంటి గడ్డి పూస కన్నా కూడా నమ్రత భావన ఉండాలి, వాళ్ళలో నమ్రత ఉండాలి. ఇంకా ఒక చెట్టు కన్నా ఎక్కువ సహిష్ణుత ఉండాలి. ఎందుకంటే గడ్డి మీద మీరు కాలు పెట్టారనుకోండి అదేం చేయదు, వంగిపోతుంది, మళ్ళీ కాలు తీసుకుంటే మళ్ళీ నార్మల్ అయిపోతుంది, అలా అయిపోదన్నమాట. కొంతమంది ఏంటంటే కురింగిపోతారు. సపోజ్ ఎవరైనా వాళ్ళని అణిచేస్తే, అణిచేయడానికి ప్రయత్నించినా అవమానించినా లేకపోతే ఏదైనా చీడు చేయాలని తలిచినా ఎవరైనా హాని కలిగించినా వాళ్ళు ఏమవుతారు, కొంతమంది ఎదురు వాళ్ళు యుద్ధం చేస్తారు, కొంతమంది పారిపోతారు, కొంతమంది కురుంగిపోతారు. కానీ భక్తులు ఎవరైతే ఉన్నారో నమ్రతతో ఉండడం అంటే వాళ్ళు సహిస్తారు. అందుకని ఎలా సహిస్తారంటే తృణాదీష్మించాను తరువురేవ సహిష్ణు, ఒక చెట్టు కొట్టేసినా కానీ, చెట్టును కొట్టేసినా కానీ చెట్టు ఏమన్నా సహిస్తూ ఉంటుంది. అలా గడ్డి మీద కాలు పెట్టినా కానీ గడ్డి ఏమన్నా ముంగిపోతుంది, కానీ మళ్ళీ తర్వాత నార్మల్ అయిపోతుంది, నార్మల్గానే ఉంటుంది. సో ఈ విధంగా మనకు అటువంటి సహిష్ణుత, అటువంటి నమ్రత ఉంటేనే మనము భగవంతుడి యొక్క గుణమహిమల్ని, నామాన్ని ప్రచారం చేయగలం ఏ ఇబ్బంది లేకుండా. సో ఇది సీక్రెట్ అన్నమాట, మీరు ప్రచారం చేయాలనుకుంటున్నారా, సో సీక్రెట్ ఇది. తాభ్యాం నిర్దహ్యమానాం స్థాం ఉపలభ్యా కురుద్వః రాజోవాచ మహాన్ సోమో మన్యుం ప్రశమ్మయన్ ఇవ. ఓ పరీక్షిత్ రాజా, ఎప్పుడైతే సోమదేవుడు ఈ యొక్క చెట్లకి రాజు లేకపోతే అధిష్టాన దేవత అనుకోవచ్చు ఆ చంద్రుడు సోమదేవుడు చూశాడు, ఎప్పుడైతే వీళ్ళు గాలి ఇంకా అగ్ని ద్వారా చెట్లనన్నిటినీ కాల్చి బూడిద చేసేస్తున్నారు, ఇది చూసి ఆయనకి ఎంతో దయానుకంప కలిగిందనమాట. ఎందుకంటే ఆయన ఈ చెట్లని సంరక్షించవలసిన బాధ్యత దానికి అధిష్టాన దేవత ఆయన కనుక. సో ఎన్నో చెట్లు, ఔషధ గుణాలున్న చెట్లు కూడా ఇలా అన్నిటినీ రక్షించడం ఆయన యొక్క కర్తవ్యం. సో ఇప్పుడు ఎలాగైనా సరే ఈ ప్రచేతసుల యొక్క ఆగ్రహాన్ని, కోపాన్ని తగ్గించి శాంతపరచాలి అనే ఉద్దేశంతో ఆయన ఇప్పుడు వాళ్ళని సంబోధిస్తూ మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు చంద్రుడు సోమదేవుడు ఏం చెప్తాడు ప్రచేతసులకు అనేది 7వ శ్లోకం నుంచి ఉంటుంది. దానికి ముందు తాత్పర్యంలో ఒక విషయం ఇచ్చారు, మనకి చదువుకొని మనం ముందుకెళ్దామన్నారు. ఈ విషయం అంటే ఈ శ్లోకం నుంచి మనకు అర్థమవుతుంది ఏంటంటే, చంద్రుడు ఈ యొక్క చెట్లని, ఇంకా రకరకాల వృక్షాలని, ఈ యొక్క సంసారంలో, ఈ యొక్క భౌతిక ప్రపంచం సంరక్షిస్తారు. చంద్రుడి యొక్క కిరణాల కారణంగానే చెట్లు, అన్ని రకాల చెట్లు, ప్లాంట్స్ అన్నీ కూడా బాగా గ్రో అవుతాయి పుష్కలంగా. మరి మన సైంటిస్టులు చాలామంది చంద్రుడి మీదకి వెళ్ళొచ్చాము, కాకపోతే అక్కడ చెట్టు ఏమి లేదు, ఒక చెట్టు గడ్డి కూడా లేదు అని చెప్పారు. మరి అది ఎలాగో మరి తెలియదు మాకు, ఎందుకంటే చంద్రుడి యొక్క కృప ద్వారానే మన పృథ్వీ పైన చెట్లు అని, గడ్డి అని ప్రతి ఒక్క పెరుగుతుంది బాగా. అటువంటి చంద్రుడి మీద లేదా, అది మనం ఎలా విశ్వసించగలం ఈ విషయాన్ని, ఇది విశ్వసనీయంగా లేదు మనకి అని చెప్తున్నా. విశ్వనాథ చక్రవర్తి రాకుడు అంటున్నారు, సోమో వృక్షాధిష్టాత సయేవ వృక్షాణం రాజ. సో సోమదేవుడు చంద్రుడు ఆయన అధిష్టాన దేవత, రాజు మొత్తం వృక్షాలకి. అటువంటిది ఆయన రాజ్యం, ఆయన ఉన్న స్థలంలో, లోకంలో చెట్టు లేదా, ఇది ఎక్కడ వింత? అందుకే ఇది విశ్వసనీయంగా లేదని రాస్తున్నారు ప్రభుపాల వారు. మరి చంద్రుడు ఏమంటారో చూద్దామంట. ధ్రుమేభ్యో మహాభాగా దీనేభ్యో దోగ్ధుమర్హత వివృద్ధాయుష్యవో యూయం ప్రజనాం పతయ స్మృతాః. ఓ ఎంతో భాగ్యవంతులైన ఓ ప్రచేతసులారా, మీరిలా ఈ యొక్క చెట్లను ఇలా కాల్చి బూడిద చేయడం సరికాదు. మీరు మీ యొక్క రాజ్యంలో ఉన్న అన్ని అందరు ప్రజల్ని కూడా వారి యొక్క సంక్షేమం కోరుకోవాలి, వారిని సంరక్షించే విధంగా మీరు వ్యవహరించాలి. సో ఇక్కడ విషయం ఏంటంటే, ప్రచేతసులు వాళ్ళు ప్రచినవరి యొక్క పుత్రులు, రాజకుమారులు. సో వారి యొక్క కర్తవ్యం రాజ్యంలో ఉన్న అన్ని ప్రాణుల్ని రక్షించడం, ముఖ్యంగా ఓన్లీ మనుషుల్ని మాత్రమే కాదు అన్నిటినీ, అంటే చెట్లు, పక్షులు, పశువులు, ఏ ప్రాణులు ఉన్నాయో అన్నీ కూడా వాటిని సంరక్షించడం, పాలించడం, పోషించడం కర్తవ్యం, బాధ్యత రాజుకి, క్షత్రియులకు ఉందన్నమాట. ఓన్లీ మనుషుల్ని మాత్రమే కాకుండా అందరినీ ప్రజలుగా వాళ్ళు స్వీకరించి అందరినీ వాళ్ళ ప్రజలుగానే సంరక్షించాలన్నమాట. అనవసరంగా ఏ ప్రాణిని కూడా చంపకూడదు, అది మూల ఉద్దేశం. అహో ప్రజాపతిపతిర్ భగవాన్ హరిరవ్యయ వనస్పతీన్ ఓషధీశ్చ ససర్జోర్చం ఇషం విభు. హరి ఏమంటున్నారంటే, ఆయన అసలైన అధిపతి, అన్ని రకాల జీవరాశులకి, ప్రజాపతులకి, బ్రహ్మదేవుడికి కూడా ఆయనే ప్రభు, ఆయనే అధిపతి. ఆయన సర్వంతర్యామి, ఆయన అన్ని రకాల ప్రాణుల్ని, జీవుల్ని, ముఖ్యంగా ఈ చెట్లను, కూరగాయలని అన్నిటినీ సృష్టించారు. వేరే జీవరాశులకి ఆహార పదార్థాలుగా అవి వ్యవహరిస్తాయి అని. అందుకనే ఇక్కడ చెప్తున్నారన్నమాట, ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ చెట్లని భగవంతుడు సృష్టించింది, కూరగాయల్ని, మనుషులు ఇంకా ఇత్యాది పశువులు పక్షులు తిని జీవించడానికి. మరి మీరు అన్ని చెట్లను కాల్చిబూడిది చేస్తే మరి ఏం తింటారు మిగతా వాళ్ళంతా, మీ ప్రజలు ఏం తింటారు? మీ ప్రజలే తర్వాత మరి ఆహారం లేక చాలా కష్టాలు పాలవుతారు, ఆలోచించండి అని ఇక్కడ సోమదేవుడు చెప్తున్నాడు అన్నమాట రచయితులకి. అన్నం చరాణాం అచర హ్యపద పాదచారిణాం అహస్తాహస్తయుక్తానాం ద్విపాదం చ చతుష్పదః. ప్రకృతి యొక్క అరేంజ్మెంట్ ద్వారా ఫలాలు, పువ్వులు ఇవన్నీ ఎవరికి ఆహార వస్తువులు అంటే, కీటకాలు, ఇన్సెక్ట్స్ మరియు పక్షులకి. ఇంకా గడ్డి అనేది ఇంకా అటువంటి కాళ్ళు లేని చెట్లు ఎవరికి ఆహారం అంటే, నాలుగు కాళ్ళ మీద నడిచే జంతువులకి, ఆవులకి, బర్రెలకి, ఇటువంటి జంతువులకి. సో ఏ పశువులైతే వారి యొక్క మొదటి రెండు కాళ్ళని చేతులుగా ఉపయోగించుకోలేవో అటువంటి పశువులకి, ఏ పశువులకైతే చేతులకి అంటే నాలుగు కాళ్ళకి గోర్లు ఉంటాయో వాటికి మిగతా పశువులు ఏవైతే గడ్డి, మిగతా చెట్లను తిని బతుకుతాయో అటువంటి పశువులు అంటే జింకలు, లేకపోతే గోట్స్, మేకలు, ఇటువంటి అన్ని ఆహారం అన్నమాట. ఎవరికి? పులులు, ఇటువంటి సింహాలు, ఇటువంటి ప్రాణులకి. వాటికి కూడా నాలుగు కాళ్ళు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఇలాంటి గోర్లు ఉంటాయన్నమాట వారిని ఆక్రమణ చేసి చంపి తినడానికి. సో ఇప్పుడు మేకలకి అటువంటి గోర్లు ఉండవు, వాటికి ఏంటంటే అవి గడ్డి తిని బతుకుతాయి అన్నమాట, జింకలు, మేకలు ఇట్లాంటివి. సో మరి మనుషులకి ఏమి ఇచ్చారంట, మనుషులకి ఏమి ఇచ్చారంటే ధాన్యాలు, అన్నం. సో వాళ్ళకి ఫుడ్ ఏంటంటే ఇలాంటి రైసు, వీటు, ఇలాంటివన్నీ కూడా మనుషులకి ఆహారం రావుతారు. సో ఇలా భగవంతుడు ప్రకృతి ద్వారా సృష్టించాడు, అన్ని అరేంజ్మెంట్ చేశాడు అందరికీ. ఒక విధంగా చెప్పాలంటే జీవో జీవస్య జీవనం, ఒక జీవి ఇంకొక జీవిని తినే బతుకుతుంది, కానీ ఏ జీవి ఎవరిని తినాలనేది కూడా ప్రకృతి, భగవంతుడు డిసైడ్ చేసి పెట్టారన్నమాట. సో అందుకే ఇక్కడ చెప్పారు కదా, ద్విపాదం చ చతుష్పదః, అంటే నాలుగు కాలు ఉన్న ఫోర్ లెగ్డ్ యానిమల్స్ యాజ్ వెల్ అస్ ఫుడ్ గ్రెయిన్స్ ఆర్ ఈటబుల్స్ ఫర్ ద సో ఇక్కడ రాశారు మరి చతుష్పాద నాలుగు కాళ్ళు ఉన్న జీవుల్ని కూడా రెండు కాళ్ళు ఉన్న జీవులు తినొచ్చు కదా అని రాశారు. ఓన్లీ ధాన్యాలు అంటే ఓన్లీ రైస్ వీటే కాదు, అంటే నాన్ వెజిటేరియన్ కూడా తినొచ్చు కదా అని రాస్తున్నారంటే, అందులో ముఖ్యంగా ఇక్కడ జింకలు, మేకలను ఉద్దేశించి, ఆవుల్ని కాదు, ఎందుకు ఆవుల్ని సంరక్షించాలి. సో బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు వాళ్ళు ముఖ్యంగా మాంసాహారాన్ని తినరు. అప్పుడప్పుడు క్షత్రియులు వెళ్తారు అడవులకు వెళ్ళి అక్కడ వేటాడతారు, అక్కడ జింక వంటి కొన్ని పశువుల్ని చంపుతారు వేటాడి. ఎందుకు అంటే మరి వాళ్ళు వేటాడడం ద్వారా ఇలా చంపడం అనేది వాళ్ళకి ప్రాక్టీస్ ఉండాలి, రాజులు కదా యుద్ధంలో ఎంతమందిని చంపాల్సి వస్తుంది. ఇంకా ఒక్కొక్కసారి అలా వేటాడి ఆ పశువుల్ని వాళ్ళు తింటారు కూడా. శూద్రులు తింటారు మేకల్ని, కానీ ఆవులు ఎప్పుడు కూడా మనుషుల ద్వారా తినకూడదు. మనుషులు ఎప్పుడు కూడా ఆవులను తినకూడదు. ప్రతి శాస్త్రంలో రాశారు ఈ యొక్క ఆవుని సంహరి ఆవుని చంపడం అనేది గోహత్య అనేది చాలా పెద్ద పాపమని ప్రతి శాస్త్రంలో దీన్ని ఖండించారు, గోహత్యని. ఇంకా చెప్పాలంటే ఒకవేళ ఎవరైతే ఆవును చంపుతారో ఆ ఆవు పైన ఆ శరీరం పైన ఆవు పైన శరీరం పైన ఎన్ని ఎంట్రుకలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు వాళ్ళు నడక యాతను అనుభవించవలసి వస్తుందంట. మను సంహితలో రాశారు ప్రవృత్తిర్ ఈయేష భూతానాం నివృత్తిస్తూ మహాఫలా. సో మను సంహితలో రాశారు ఇలా మనకి భౌతిక ప్రపంచంలో మనిషికి ఎన్నో రకాల కోరికలు ఇచ్చలు ప్రవృత్తులు ఉంటాయి, స్వభావం ఉంటుంది. కానీ మనం మనిషి శరీరం దక్కినప్పుడు ఇలాంటి అనుచితమైన కోరికలు స్వభావాన్ని మనము నియంత్రించుకోవాలి. సో ఒకవేళ మీరు ఆపుకోలేకపోతున్నారు, కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, మాంసాహారం తినకుండా ఉండలేకపోతే అప్పుడు మీ యొక్క జీవం అంటే మీ యొక్క నాలుకలు మాంసాహారం తినాలి 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 అని మిమ్మల్ని పీడిస్తున్నాయి, మిమ్మల్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు మీ నాలుకని. అయితే అలాంటి సమయంలో ఆవుల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చంపకూడదు. అలా మీరు చంపాలనుకుంటే తినాలనుకుంటే మేకలు ఇలాంటి వేరే పక్షుల్ని పశువుల్ని తినొచ్చు అన్నమాట. ఎందుకంటే ఆవులు మనకి తల్లితో సమానం, ఆవు నుంచి మనకు పాలు వస్తాయి, మనం ఆవు పాలు తాగుతాం. సో అందుకనే ముఖ్యంగా శాస్త్రాల్లో చెప్పారు వైశ్యుల యొక్క కర్తవ్యము కృషి గోరక్ష, గోవుల్ని రక్షించడం మరియు వ్యవసాయం చేసుకోవడం. తద్వారా ఇవి రెండు మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆవుల్ని రక్షించడం ద్వారా మనకి ఆవు పాలు లభిస్తాయి తాగడానికి. సో నెక్స్ట్ 10వ శ్లోకము. యూయం చ పిత్రాన్ వదిష్ట దేవదేవేన చానగా ప్రజా సర్గాయ హి కతం వృక్షాన్ నిర్దగ్ధుమర్హత. ఎంతో శుద్ధమైన వ్యక్తులు మీరు, మీ యొక్క తండ్రి ప్రాచీన బర్హి మరియు భగవంతుడు మీకు ఆదేశం ఇచ్చారు సరైన సంతానాన్ని ఉత్పన్నం చేయమని. మరి మీరు అటువంటి పని చేయకుండా ఈ విధంగా చెట్లనన్నింటినీ ఎంతో ఔషధ గుణాలున్న వృక్షాలన్నింటినీ ఇలా అగ్నితో కాల్చి బూడిద చేస్తున్నారే, ఎందుకంటే ఈ యొక్క చెట్లు ఈ యొక్క ఔషధ గుణాలున్న వృక్షాలే మీ యొక్క ప్రజలకు ఆహారం, వాళ్ళు తిని బతికే ఆహారం. దీన్ని మీరు కాల్చి పారేస్తే అప్పుడు మరి ఇది మీ యొక్క ప్రజలే రకరకాల కష్టాల పాలవుతారు కదా అని ఇక్కడ చంద్రుడు సోమదేవుడు వాళ్ళకు నచ్చ చెప్తున్నాడు. మీరు చేసేది ఇలా తప్పు అని. ఆతిష్టత సతాం మార్గం కోపం యచ్చత దీపితం పిత్రా పితామహేనాపి జుష్టం వా ప్రతితామహై. మీ యొక్క తండ్రి, మీ యొక్క తాత ముత్తాతలు వీళ్ళందరూ కూడా సత్వగుణం ద్వారా అనుసరించే మార్గాన్ని అనుసరించారు. తద్వారా ప్రజల్ని, ప్రజలంటే మనుషుల్ని, చెట్లను, పశువుల్ని అన్నిటినీ కూడా బాగా సంరక్షించారు, వాళ్ళ ప్రజల్ని సంరక్షించినట్టు విధంగా. సో మీరు కూడా అదే యొక్క మార్గాన్ని అనుసరించాలి కదా. ఇలా అనవసరంగా క్రోధాన్ని వ్యక్తం చేసి మీ యొక్క కర్తవ్య పాలనకి విరుద్ధంగా మీరు వ్యవహరిస్తున్నారే, ఇది సరైన విషయం కాదు. అందుకనే నేను మీకు కోరుకునేది ఏంటంటే, నివేదించుకునేది ఏంటంటే, మీ యొక్క ఈ క్రోధాన్ని నియంత్రించుకోండి. సో ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట. ఇలాంటి రాజకులంలో రాజపరివారంలో వచ్చే రాజులందరూ కూడా అన్ని రకాల జీవుల పట్ల వాళ్ళకి సానుభూతి సంరక్షణ బాధ్యత ఉంటుందన్నమాట. మనుషులు పశువులు అన్ని రకాల పశువులకి సంరక్షణ ఇవ్వాలి అనే శిక్షణ వాళ్ళకు లభిస్తుంది, వాళ్ళు ఇస్తారు. కానీ ఇప్పుడున్న ప్రజాతంత్రమే గణతంత్రమే అనుకోండి, ఇప్పుడున్న ఈ సిస్టమ్ డెమోక్రటిక్ సిస్టంలో ఇక్కడ ఏమవుతుందంటే, ఇది అంత సరైన నాయకుల్ని శాసించే వ్యక్తుల్ని ఉత్పన్నం చేయటం లేదు, ఎన్నుకోవటం లేదు. వీరు ఎంతసేపు మా యొక్క పదవిని ఎలా కాపాడుకోవాలి, ఈ పదవిని ఎలా దక్కించుకోవాలి అనే చింతలోనే పడి ఉంటారు. కనుక వాళ్ళకి బాధ్యత ప్రజల్ని, ప్రజలంటే మనుషులే కాదు, ఆ మనుషుల్లో కొన్ని వర్గాలే కాదు, అందరి మనుషుల్ని, అన్ని రకాల పశువుల్ని, పక్షుల్ని, చెట్లను, అన్ని రకాల ప్రాణుల్ని మనం సంరక్షించాలి అనే బాధ్యత నాకు ఉంది అనే విషయాన్ని వాళ్ళు ఆలోచించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించేదల్లా నా పదవిని నేను ఎలా కాపాడుకోవాలి, ఆ పదవిని నేను ఎలా దక్కించుకోవాలి. సో అందుకనే ఇప్పుడున్న కాలంలో ఎన్నో సమస్యలు ఉన్నాయన్నమాట. తూకానాం పితరౌ బంధు దృశ పక్ష్మ స్త్రియాపతి పతి ప్రజానాం భిక్షూణాం గృహ్యాజ్ఞానాం బుధ సుహృత్. ఎలాగైతే తండ్రి మరియు తల్లి వాళ్ళ పిల్లల కోసం సంరక్షించే వ్యక్తులు, వాళ్ళ శ్రేయాభిలాషులు, ఎలాగైతే మనం కళ్ళను రక్షిస్తుందే ఈ ఐలిడ్స్, ఎలాగైతే ఒక భర్త భార్యను సంరక్షిస్తాడో పోషిస్తాడో, ఎలాగైతే ఒక వ్యక్తి గృహస్థుడు ఆయన భిక్షుకులని లేకపోతే బిచ్చగాళ్ళని పోషిస్తాడు, సంరక్షిస్తాడు, ఎలాగైతే ఒక తెలివైన వ్యక్తి పండితుడు ఒక అజ్ఞానుడి యొక్క బంధువు, అలాగే ఒక రాజు కూడా తన ప్రజలందరికీ సంరక్షించే వ్యక్తి. ఈ చెట్లు కూడా మీ యొక్క ప్రజ, రాజుకి చెట్లను కూడా సంరక్షించే బాధ్యత ఉంది. అందుకనే ఈ చెట్లకు కూడా మీరు సంరక్షణ కలిగించాలి అని చెప్తున్నారన్నమాట. అందుకనే ఇది రాజు యొక్క కర్తవ్యం అన్నమాట. సో ఈ రాజు యొక్క కర్తవ్యం, ఇలా అందరూ ప్రజలు వాళ్ళ కర్తవ్యాలు సరిగ్గా చేస్తున్నారా లేదో, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి సరైన శిక్షణ ఇస్తున్నారా లేదా, వారి యొక్క కర్తవ్యం సరిగ్గా పాటిస్తున్నారా లేదా, ఇలా ప్రతి ఒక్కరూ కూడా సమాజంలో వారి కర్తవ్యాల్ని పాటిస్తున్నారేనా చూసే బాధ్యత కూడా రాజుకుంది. ఇక్కడ ఇంకో విషయం ఇచ్చారు, గృహస్థులకి ఈ యొక్క బాధ్యత ఉందన్నమాట, భిక్షకులని సంరక్షించడం, పోషించడం. అంటే ఇక్కడ భిక్షకులు అంటే ప్రొఫెషనల్ బెగ్గర్స్ కాదు. ఇప్పుడు మనకు ఈ కలియుగంలో ఏంటంటే ప్రొఫెషనల్ బెగ్గర్స్ ఉంటారన్నమాట. అంటే బెగ్గింగ్ ఒక ప్రొఫెషన్గా చేసుకొని జీవిస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క ఏదో వాళ్ళు సంపాదించుకోలేక పనిచేసుకోలేక కాదు, అంటే వాళ్ళకి ఇది బాగుందన్నమాట, ఇలా అడుక్కొని తినడంలో వాళ్ళు చాలా లక్ష లక్షలు సంపాదించుకుంటున్నారు. చాలామంది బిచ్చగాళ్ళు ఉన్నారు. సో ఇలా అడుక్కొని వాళ్ళు లక్ష లక్షలు సంపాదించేసుకుంటున్నారు, మళ్ళీ మళ్ళీ వాళ్ళు చదువుకోవడం, మళ్ళీ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయడం ఎందుకు అవసరం లేదు కదా. అలా చాలామంది ఈ అడుక్కోవడం అనేది ఒక ప్రొఫెషన్గా చేసుకున్నారు. ఎందుకంటే ఇందులో బాగా లాభం ఉంది, బాగా డబ్బు వస్తుంది, బయట పొద్దున్నుంచి రాత్రి వరకు పని చేసి సంపాదించడం కన్నా అడుక్కుంటే ఇంకెక్కువ డబ్బులు వస్తున్నాయి. అందుకే దీన్నే వాళ్ళు ప్రొఫెషన్గా బద్ధకంగా ఉండేవాళ్ళు, పనిచేయడానికి బద్ధకస్తులు, ఇలాంటి ప్రొఫెషన్ తీసుకున్నారు. అలాంటి భిక్షకులు, అలాంటి బిచ్చగాల్ని సంరక్షించమని చెప్పట్లేదు ఇక్కడ. ఇక్కడ భిక్షకులు అంటే సన్యాసులు మరియు బ్రాహ్మణులు. సో ఈ యొక్క సన్యాసులకి బ్రాహ్మణులకి కావాల్సిన సదుపాయాలని, అంటే వస్త్రాలు కానీ, తినడానికి ఆహారం కానీ, వాళ్ళకు సంరక్షణ కానీ, వాళ్ళని పోషించడానికి కావాలని వస్తువులు కానీ వాళ్ళకి ఇవ్వాలి దాను. ఎవరు? గృహస్థులు. ఎందుకంటే సన్యాసులు బ్రాహ్మణులు వారి యొక్క సమయాన్ని వాళ్ళు మొత్తం కూడా శాస్త్రాల్ని అధ్యయనం చేసి అందులో ఉన్న జ్ఞానాన్ని ప్రజలందరికీ పంచుతారు. ఇందులోనే వీళ్ళ సమయం అంతా వెళ్ళిపోతుంది. అందుకనే వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఆహారం కోసం, వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు సపరేట్గా పొద్దున్నుంచి రాత్రి వరకు పనిచేయరు అన్నమాట. సో వారి పని అయితే అన్నమాట అందరికీ, జీవులందరికీ, అందరి మనుషులకి ఉద్ధరించడం. అందుకనే గృహస్థుల యొక్క కర్తవ్యం సన్యాసులని, ఇంకా బ్రాహ్మణులకి వాళ్ళకి కావాల్సిన సదుపాయాల్ని ప్రసాదించడం. అంతర్దేహేషు భూతానాం ఆత్మాస్తే హరిరీశ్వర సర్వం తద్దిష్ణ్యమిక్షద్వం ఏవం వస్తోషితోహ్యసౌ. భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపంలో నివసిస్తున్నాడు. పశువు అయినా సరే, పక్షి అయినా సరే, మనిషి అయినా సరే, అన్ని రకాల ప్రాణులు, అన్ని రకాల జీవరాశుల హృదయంలో భగవంతుడు నివసిస్తున్నాడు. అందుకే నువ్వు అర్థం చేసుకోవాలి, ప్రతి శరీరం భగవంతుడి యొక్క మందిరంతో సమానం. ఇటువంటి దృష్టికోణంతో నువ్వు చూసినప్పుడు భగవంతుడు నీ పట్ల సంతృష్టి చెందుతాడు. అందుకనే నువ్వు ఇలా అనవసరంగా మీరందరూ కూడా క్రోధాన్ని వ్యక్తం చేసి అనవసరంగా ఇన్ని చెట్లను కాల్చిపారడం మంచిది కాదు. ఇలా క్రోధంతో అసూయతో ఈర్ష్యతో ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి యొక్క శరీరాన్ని నాశనం చేయకూడదు. ఇలా చేస్తే పరమాత్మకి అసంతృప్తి కలుగుతుంది అని ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు, మనం శరీరం కాదు కదా, మనం ఆత్మ కదా, శరీరం నశించిపోతే ఏంటి అని. కానీ అది శరీరంలో ఆత్మే కాదు, పరమాత్మ కూడా ఉన్నారు. పరమాత్మ అంటే భగవంతుడి యొక్క రూపం. సో భగవంతుడు నివసిస్తున్నాడు శరీరంలో, ఈ శరీరం మందిరంతో సమానం. సో అందుకనే ఈ శరీరాన్ని అనవసరంగా నాశనం చేయకూడదు అన్నమాట. ఈ శరీరాన్ని మనం భగవంతుడి సేవకు మాత్రమే వినియోగించుకోవాలి. ఎలాగైతే మందిరాన్ని మనం భగవంతుడి సేవకు వినియోగిస్తాం, అలాగే ఈ శరీరాన్ని భగవంతుడి సేవకే సమర్పించాలి. 14వ శ్లోకం. యః సముత్పతితం దేహ ఆకాశాన్మన్యముల్బణం ఆత్మజిజ్ఞాసయా యచ్చేత్ సగుణాన్ అతివర్తతే. ఎవరైతే వాళ్ళ యొక్క ఆత్మసాక్షాత్కారం గురించి ఆలోచిస్తారో, తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారో, వారు మాత్రమే వారి యొక్క క్రోధాన్ని నియంత్రించుకోగలరు. ఈ క్రోధం చాలా క్రోధం అనేది చాలా శక్తివంతమైంది. ఈ యొక్క ఆత్మసాక్షాత్కారం అనేది సడన్ గా ఆకాశం నుంచి ఈ యొక్క శరీరంలో ప్రవేశిస్తుంది. ఈ యొక్క ఆత్మసాక్షాత్కారం ద్వారా ఒక వ్యక్తి ఈ యొక్క మూడు గుణాలు, ప్రకృతి యొక్క మూడు గుణాల యొక్క ప్రభావానికి అతీతంగా అవగలడు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా ప్రతి వ్యక్తి ఈ కామ క్రోధ లోభ మోహ మద్మత్సార్యాలతో, ఇటువంటి అనర్థాలతో పీడించబడుతున్నాడు. దాని యొక్క ప్రభావంలో రకరకాల కార్యాలు, పాపాలు చేస్తున్నాడు. ఒకవేళ ఒక వ్యక్తికి ఆత్మసాక్షాత్కార మార్గాన్ని అనుసరించి, భక్తి మార్గాన్ని అనుసరించి అతనికి సరైన ఆధ్యాత్మిక శక్తి, సరైన సామర్థ్యం లభిస్తే ఆధ్యాత్మికత ద్వారా, ఆ ఆధ్యాత్మిక శక్తి ద్వారా ఆ వ్యక్తి ఆయన ఈ అటువంటి అనర్థాల నుంచి బయటపడగలడు, వాటిని నియంత్రించగలడు. మరి అది ఎప్పుడు సాధ్యము అంటే, ఆ వ్యక్తి మూడు గుణాలకు అతీతంగా ఆధ్యాత్మిక స్థలంలో స్థాపించ ఉన్నప్పుడు. అది ఎలా జరుగుతుంది అంటే, భగవంతుడికి సేవ చేసుకోవడం ద్వారానే. మాం చయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతి ఇత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. సో ఈ యొక్క మూడు గుణాల నుంచి అతీతంగా ఒక వ్యక్తి స్థాపితమై ఉండగలడు ఎప్పుడు అంటే, భక్తి యోగంతో భగవంతుడికి సేవ చేసుకున్నాడు, సంపూర్ణంగా భగవంతుడికి సేవ చేసుకోవడం ఒక్కటే మార్గం అన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారు. అలం దగ్ధైర్ ధృమైర్ దీనైహి ఖిలానాం శివమస్తువః వార్క్షిహ్యేష వరకణ్య పత్నీత్వే ప్రతిగృహ్యతాం. అందుకే ఇక్కడ చెప్తున్నారు, ఇలా అనవసరంగా ఇటువంటి చెట్లని చంపడం అంటే కాల్చేయడం మంచిది కాదు, అవసరం లేదు. ఇప్పటివరకు ఇంకా కొన్ని చెట్లు బతికే ఉన్నాయి, వాటిని వదిలేయండి, కనీసం అవైనా ఆనందంగా ఉండగలవు. అలా ఆ చెట్లనైనా కనీసం వదిలేసి చంపకుండా అంటే కాల్చేయకుండా మీరు కూడా ఆనందంగా ఉండగలరు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంతో మంచి సద్గుణాలు కలిగి ఉన్న ఎంతో అందమైన ఇక్కడ ఒక అమ్మాయి ఉంది. ఆమె పేరు మరీష. ఈ చెట్ల యొక్క కుమార్తెగా ఇక్కడ పెరిగింది. మీరు ఈ అమ్మాయిని మీ యొక్క భార్యగా స్వీకరించగలరు అని చంద్రుడు చెప్తున్నాడు అన్నమాట. ఇత్యా మంత్ర్యవరారోహాం కన్యామప్సరసీం నృపా సోమోరాజాయ యో దత్వా తే ధర్మేణోపయేమిరే శుకదేవ గోస్వామి ఏమంటారంటే, ఓ రాజా, ఈ విధంగా ప్రచేతసులను ఆ సోమదేవుడు శాంతపరిచిన తర్వాత ఆ చంద్రుడు సోమదేవుడు వాళ్ళకి ఆ అందమైన కన్యను వాళ్ళకి ఒక భార్య రూపంలో అందజేశారు. వాళ్ళకి ఈ అందమైన కన్య మరీష, ఆమె అప్సర ప్రమ్లోచ యొక్క కుమార్తె. సో ఈ ప్రమ్లోచ యొక్క కుమార్తెను వాళ్ళు స్వీకరించారు. ఆమె ఎంతో అందమైన స్త్రీ. సో వాళ్ళు ధర్మానుసారంగా ఆమెతో వివాహం చేసుకున్నారు. సో 10 మంది ప్రచేతసులు ఈ యొక్క స్త్రీ మరీష అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారన్నమాట ధర్మానుగుణంగా. ధర్మేను పయే మీరే, 17వ నంబర్ శ్లోకము. తేభ్యస్తస్యాం సమభవ దక్ష ప్రచేతసః కిల యస్య ప్రజా విసర్గేన లోక ఆపూరితాస్త్రయ. ఈ యొక్క స్త్రీ మరీష గర్భం నుంచి ప్రచేతసులందరూ కలిసి ఒక పుత్రుని కన్నారు. ఆ పుత్రుడి పేరే దక్ష. ఈ దక్షుడే ఈ ముల్లోకాల్ని అన్ని రకాల జీవరాశుల నుంచి నింపేశాడు జీవరాశులతో. ఈ దక్ష ప్రజాపతి పేరు విన్నట్టుగా ఉంది కదా, ఒకసారి ఎప్పుడో మనం విన్నాం 4వ స్కందంలో. అక్కడ దక్ష ప్రజాపతి, ఆయనకి ఎంతోమంది కూతుళ్ళు ఉంటారు. అందులో ఒకరు సతీ, ఆయన శివుడు వివాహం చేసుకుంటాడు. శివుని అవమానించడం కారణంగా వీరభద్రుడు వచ్చి దక్షుడు యొక్క తలకాయ తీసేస్తాడు. తర్వాత ఆయనకి మేక తలకాయ పెడతాడు అని విన్నాం కదా. మళ్ళీ ఈ దక్షుడు ఎవరు? ఆయనైన వీర సేమ ఒకటేనా? ఈ దక్షుడు యొక్క జన్మ రహస్యాన్ని ఈ తాత్పర్యంలో ప్రభుపాల్ వారు ఇచ్చారు మనకి, చదువుదామంట. ముందు స్వయంభూ మనలో ఆ సమయంలో కూడా సృష్టి జరిగింది. ఆ సమయంలో దక్షుడు పుట్టాడు. దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుడి యొక్క సంతానంగా జన్మించాడు. కానీ అక్కడ శివుడిని అవమానించడం కారణంగా, మహావైష్ణవుడైన శివుడి పట్ల అపరాధం చేయడం కారణంగా ఆయనకి మేక తలకాయ వచ్చిందనమాట, శిక్ష లభించింది. ఆయన తలకాయ పోతుంది, తీసేస్తాడు వీరభద్రుడు, మేక తలకాయ ఫిక్స్ చేస్తారనమాట. సో మేక తలకాయ ఫిక్స్ చేస్తాడు, కానీ ఇతను ఎంతో అవమానించబడతాడు, అంటే అవమానంగా ఫీల్ అవుతాడు. నాకు మనిషి తలకాయ చేసి మేక తలకాయ పెట్టారా, నాకు ఈ శరీరం అవసరం లేదు అని దాన్ని త్యాగం చేస్తాడు. మళ్ళీ ఫస్ట్ మన్వంతర స్వయంభూమను, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది చక్షుష మన్వంతర 6వ మన్వంతరం, అంటే 2 రోజులు తపస్సు చేశాడు. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ మన్వంతరలో 2 రోజుల తర్వాత మళ్ళీ దక్షుడిగా అదే ప్రజాపతి అదే పొజిషన్తో మరీష గర్భం నుంచి జన్మించాడు. దీని సందర్భంగా శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ మన ఆచార్యులు ఒక శ్లోకం చెప్తున్నారు. చక్షుషేత్వంతరే ప్రాప్తే ప్రాక్సర్గే కాల విద్రుతే యస్సజ ప్రజా ఇష్టా సదక్షో దైవ చోదిత. ముందు ఆయన యొక్క శరీరం ఉండేది, అది నశించిపోయినప్పుడు ఆ దక్షుడే భగవంతుడి యొక్క ఇచ్ఛ ద్వారా ప్రేరణ పొంది ఈ చక్షుష మన్వంతరలో అన్ని రకాల జీవరాశుల్ని సృష్టించాడంట. ఈ విధంగా మళ్ళీ దక్షుడు తన పూర్ణ కోల్పోయిన వైభవాన్ని, పూర్ణ వైభవాన్ని మళ్ళీ సంపాదించుకొని మళ్ళీ కోటి కోటి జీవరాశులను ఉత్పన్నం చేసి ముల్లోకాల్ని ఆ జీవరాశులతో నింపేశాడు. ఇక్కడ ఇదన్నమాట విషయం. ఇప్పుడు ముందు ఆయన జన్మలో ఆయన బ్రహ్మ యొక్క పుత్రుడిగా జన్మించాడు, ఎంతో మంచి జన్మ లభించింది. అంత మంచి గొప్ప జన్మ లభించిన కానీ ఆయన దుర్వినియోగం చేసుకోవడం, అహంకారం పెరిగి శివుణ్ణి అవమానించాడు. అందుకనే మేక తలకాయ దొరికింది, అపమాన పాలయ్యాడు. తర్వాత ఆ శరీరంలో అతను అవమానంతో సహించలేక శరీరం త్యాగం చేసి తపస్సు చేసి తర్వాత ఫైనల్గా ఎన్నో కాలం, ఎంతో కాలం 5 మన్వంతరాల తర్వాత మళ్ళీ చక్షుష మన్వంతరంలో ఆయనకి ఇప్పుడు మళ్ళీ ఒక మరీష సంతానంగా ప్రచేతసులకి పుత్రుడిగా జన్మ దొరికింది. ఒక క్షత్రియ పరివారంలో జన్మించాడు. సో జన్మ కూడా డౌన్ అయిపోయింది. బ్రహ్మపుత్రుడు ఇప్పుడు ఇక్కడ చూడండి ఒక రాజపుత్రుడుగా జన్మించాడు. ఆ లెవెల్ కూడా డౌన్ అయిపోయింది. ఇంకా ఇన్ని రోజులు తపస్సు చేయాల్సి వచ్చింది ఇంకో కాలం. సో వైష్ణవ అపరాధం చేయడం కారణంగానే ఇదంతా. అందుకనే జాగ్రత్తగా ఉండాలి వైష్ణవులకి అపరాధం చేయడం అట్లా. నెక్స్ట్ 18వ శ్లోకం. యథా ససర్జ భూతాని దక్షో దుహితృవత్సల రేతసా మనసా చైవ తన్మమావహిత శృణు. ఇప్పుడు సుఖదేవ గోస్వామి ఏం చెప్తారంటే, నువ్వు బాగా విను నా నుంచి. ఇప్పుడు ఎలా ఈ దక్ష ప్రజాపతి ఎవరైతే తన యొక్క పుత్రి అంటే పుత్రులు తన యొక్క కూతుర్ల పట్ల ఎంతో ప్రేమ ఆప్యాయత కలిగిన వాడు, ఆయన కూతురి కూతుర్ల సంతానం ద్వారా రకరకాల జీవరాశులను సృష్టించి ఇంకా తన మనస్సు ద్వారా సృష్టించాడని చెప్తున్నాడు. ఇక్కడ మెయిన్లో దుహిత్రివత్సల అంటే ఇక్కడ ఏంటంటే, ఆయన తన కూతురులు సృష్టించాడు, ఆయన కూతుర్ల సంతానం ద్వారా ఈ విశ్వం అంతా కూడా రకరకాల సంతానంతో నిండిపోయింది అనమాట. అంటే ఈయనకి ఒక పుత్ర సంతానం కలగలేదు, అంటే పుత్ర సంతానం లేడు. అంటే పుత్ర సంతానం ద్వారా ఆయనకు మళ్ళీ వంశం అనేది పెరగలేదు. సో ఆయన వంశాన్ని లేకపోతే ప్రజలను అంతా సంతతిని ప్రజాపతిగా పెంచింది తన పుత్రుడి ద్వారా కాదు, తన పుత్రి తన యొక్క కూతుర్లు వారి యొక్క సంతానం ద్వారా మొత్తం వెళ్ళిపోయింది. మరి కొడుకులకి ఏమైందంట, ఆ విషయం మనం చూస్తాం వస్తుంది, అది నెక్స్ట్ అధ్యాయంలో మనం తెలుసుకుంటాం దాని గురించి. సో ఇక్కడ తన మనస్సు ద్వారా కూడా సృష్టించాడంట దక్షుడు, అది నెక్స్ట్ శ్లోకంలో ఉంది. మనసైవ సృజత్ పూర్వం ప్రజాపతిర్ ఇమా ప్రజే ప్రజా దేవాసుర మనుష్యాదీన్ నభస్థల జలౌకశః. తన యొక్క మనస్సు ద్వారా ప్రజాపతి దక్షుడు అన్ని రకాల దేవతలను, అసురులని, మనుషులని, పశువులని, పక్షులని, నీళ్ళల్లో తిరిగే ప్రాణులని, ఇంకా మిగతా అన్ని ఇత్యాది కూడా ఆయన సృష్టించాడంట ముందు. తమ్మ ప్రిహితం ఆలోక్య ప్రజా సర్గం ప్రజాపతి వింధ్యాపాదానుపవృచ్య సోచరత్ దుష్కరం తపః. అలా ప్రజాపతి దక్షుడు చూశాడనమాట, కానీ ఈ విధంగా నా మనస్సు ద్వారా సరైన సంతానాన్ని, సరైన ప్రజల్ని నేను సృష్టించలేకపోతున్నానని గమనించినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు ఆయన దగ్గరలో ఉన్న ఒక పర్వతం దగ్గరికి వెళ్ళి, వింధ్యాచల పర్వతం, అక్కడికి వెళ్ళి ఆయన కఠోరమైన తపస్సులు చేశాడంట. తద్వారా ఏం జరిగింది, తత్రాగమర్షణం నామ తీర్థం పాపహరం పరం ఉపస్పృశ్యానుసవనం తపసాతోషయధరిం. ఆ యొక్క పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ ఎంతో పవిత్రమైన స్థలం ఉందంట, అగమర్షణ అని. అక్కడికి వెళ్ళి ఆయన ప్రజాపతి దక్షుడు ఎన్నో యజ్ఞాలు, తపస్సులు చేసి భగవంతుడి హరిని సంతుష్టిపరిచాడు. సో ఎన్నో తపస్సులు ఆయన చేశాడు ఆ భగవంతుడి హరిని సంతుష్టిపరచడానికి. 22వ శ్లోకం. అస్తౌషీ ధ్వంసగుహ్యేన భగవంతం అధూక్షజం తుభ్యం తద్ అభిధాస్యామి కస్యా తుష్యద్యదా హరిహి. ఓ రాజా, నేను నీకు సంపూర్ణంగా ఇప్పుడు వర్ణిస్తాను. ఈ హంసగుహ్య ప్రార్థనల ద్వారా, హంసగుహ్య ప్రార్థనల ద్వారా ఆ భగవంతుడికి అర్పించి దక్షుడు ఆ భగవంతుడు హరిని సంతృప్తిపరిచాడో, ప్రసన్నుడి చేశాడో, ఆ యొక్క ప్రార్థనలు నేను ఇప్పుడు వర్ణిస్తాను. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, హంసగుహ్య ప్రార్థనలు అనేవి శాస్త్రాల్లో ఉన్నాయన్నమాట. ఈ ప్రార్థనలను ఆయన హరికి అర్పించి దక్షుడు హరిని సంతృష్టిపరిచాడు. అంటే హరి ఇవి దక్షుడు తయారు చేసిన పద్యాలు కానీ ప్రార్థన కానీ కాదనమాట. శాస్త్రంలో ఉన్న స్తోత్రాన్ని, పద్యాల్ని ఆయన పలికి ఆ విధంగా ఆయన ప్రార్థనను అర్పించుకున్నాడు హరికి, హరిని సంతృష్టిపరిచాడు. ఈ హంసగుహ్య ప్రార్థనలు లేకపోతే ఈ హంసగుహ్య స్తోత్రం అనేది ఏంటో మనము 23వ శ్లోకం నుంచి రేపు చర్చించుకుందామంట. ఈరోజు ఇక్కడే నేను ముగిస్తున్నాను ఈ యొక్క అధ్యాయాన్ని. అంటే ఈ యొక్క శ్లోకాలని ఈ అధ్యాయంలో 22 వరకు ఈరోజు చర్చించుకున్నాము, 23 నుంచి నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందామంట. అప్పటి వరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు ఎంత ఓపిక్గా విన్నందుకు. శ్రీల ప్రభుపాదకి జై. గ్రంథరాజ శ్రీమద్ భాగవతంకి జై. సమవేత గౌర భక్త వృందికి జై. నితాయి గౌర సీతనాథ్ ప్రేమనంది హరి హరి బోల్.